This podcast was produced by ORFM Dunedin with support from New Zealand On the Air.
Telugu states in South India are famous for culture, temples, food, Tollywood and sense of humor. I am Sasi, welcoming you to Namaste Telugu. Over the next half an hour, we will listen to beautiful Telugu songs and news from this exotic location in South India. Thanks to Office of Ethnic Communities for supporting Namaste Telugu and Connecting Culture Zone on 105.4 FM Otago Access Radio. Keep listening.
నూట 105.4 ఎఫ్ఎం ఒటాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షోకి స్వాగతం. నేను మీ ససి. ఈ వారం కొంచెం సరదాగా ఏమన్నా మాట్లాడుకుందాం. గత 3 వారాల్లో 2 వారాలు మనం విశ్వంభరుల కవితలను చదువుకున్నాం. కాబట్టి ఈ వారం సరదాగా చాలా క్యాజువల్గా నేను చేసే అన్ప్రొడక్టివ్, అసలు పనికిరాని పనుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఈ పనికిరాని పనులు చేయడంలో ఉన్న నా విశ్లేషణ మీకు సరదాగా అనిపించవచ్చు, లేదా చిరాగ్గా అనిపించవచ్చు. దెర్ ఈజ్ నో మిడిల్ గ్రౌండ్స్. కాబట్టి నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, ఈసారి గత 2 వారాల నుంచి ఎవరో నాకు బిగ్ బాస్ అనే సిరీస్ని పరిచయం చేశారు. సరే, ఇంతకుముందు 3 సీజన్లు వచ్చాయి, నేను ఎప్పుడు దాన్ని చూడలేదు. బేసిక్గా ఇంకొకరి జీవితాలని ఇంకొకరు అంత దగ్గర నుంచి చూడడం నాకు ఇష్టం లేని పనేని నేను ఇన్నాళ్ళు అనుకుంటున్నాను. అయితే గత 2 వారాల్లో ఈ బిగ్ బాస్ చూసిన తర్వాత మెల్లిగా దానికి అడిక్ట్ అవుతూ ప్రతిరోజు తెలియకుండానే ఫస్ట్ ఏం చేసేవాడిని, బిగ్ బాస్ ఎవరన్నా పెడితే కాసేపు చూసి కాసేపు ఏదో పని చేసుకునేవాడిని. ఆ తర్వాత ఏ స్టేజ్ వచ్చింది, ఇంట్రెస్టింగ్గా అనిపించి నేనే నా సొంతంగా బిగ్ బాస్ ఎక్కడుందో వెతికి దాన్ని చూడడం మొదలుపెట్టాను. అయితే ఈ మొదలుపెట్టిన సందర్భంలో ఫార్వర్డ్ చేస్తూ ఏదో కొన్ని మాత్రం చూసేవాడిని. ఆ తర్వాత ఎలా అయిపోయిందంటే, మొదలుపెట్టి చివరిదాకా 1 గంట 20 నిమిషాల పాటు నా టైంని ప్రతిరోజు దానికి వెచ్చించగలిగే పరిస్థితికి వచ్చేసానమాట. నేను దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు, కానీ గత 2 రోజుల నుంచి మనసులో ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు ఆ షో అంతా అడిక్టింగ్గా ఉంది? అదేమన్నా విపరీతంగా ప్రొడక్టివ్గా మన మనసులకి ప్రతిరోజు ఏదైనా కొత్త విషయాన్ని తెలియజేసి మనకి, లేదా సంగీతంలాగానో సాహిత్యంలాగానో మనసు లోపల పొరల్ని తాకేసి ఏదో ఒక సాటిస్ఫాక్షన్ని కలిగించి, ఆనందం కలిగించి, ఉత్తేజాన్ని కలిగించే షోనా అంటే కాదు. మరెందుకు నేను అంతగా అడిక్ట్ అయ్యాను, ఎందుకు అంతలా ఇచ్చాను అని ఆలోచిస్తూ ఉంటే, ఎక్కడో మనిషి ఎప్పుడు నాలాంటి నా సాధారణమైన వ్యక్తుల గురించి చెప్తున్నాను, దయచేసి తప్పుగా అనుకోండి, అందరినీ కాదు, జనరలైజ్ చేయట్లేదు. నాలాంటి సాధారణమైన ఒక వ్యక్తికి మనసులో ఎక్కడో ఒక మూల ఎంతగా ప్రయత్నించినా కూడా ఇంకొకరి జీవితాల గురించి తెలుసుకోవాలనో, ఇంకొకరి మనసులో ఏమంటుందని తెలుసుకోవాలనో, లేకపోతే ఇద్దరు సంతోషంగా ఉంటే తెలుసుకోవాలనో, ఇద్దరు గొడవ పడుతుంటే తెలుసుకోవాలనో, అదొక ఉత్సుకత ఏమో. అందుకనే మన వీధిలో గొడవలు జరిగినప్పుడు అందరూ గుమిగుడి చూస్తారు కాబోలు, అదొక సరదా. మనకు తెలియని మనసు లోపల కొన్ని భావాల్ని అది సమాధానపరుస్తుందేమో, అలాంటి అనిపిస్తుంది. అందుకనే బిగ్ బాస్ షోలో ఉండే హ్యూమన్ ఎమోషన్స్, ఇద్దరి మధ్యలో గొడవలు, ఇద్దరి మధ్యలో సంతోషాలు, 10 మంది ఉన్నప్పుడు 2 మంది టీమ్గా అవ్వడము, 1 ముగ్గురు వాళ్ళకు వ్యతిరేకంగా ఉండడం, 2 కొట్టుకోవడం, ఒకరినొకరు ఎక్కిరించుకోవడం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయేమో అనిపిస్తుంది. ప్రిసైజ్గా ఆలోచిస్తే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా ఏవైనా కూడా పక్కన వాళ్ళ జీవితాలని మనకు చూపించేవి ఏవైనా కూడా సూపర్ సక్సెస్ అవ్వడానికి కారణం మనిషి లోపల దాగున్నటువంటి ఈ అవ్యక్తమైనటువంటి ఉత్సుకతనే అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇన్ని రోజులు ఏమనుకున్నాను నా గురించి అంటే, నేను పరాయి వాళ్ళ జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, దీని నుంచి నేను రిస్ట్రైన్ చేసుకుంటూ ఉన్నాను అని అనుకునేవాడిని. నిజంగానే సొంత మనుషుల గురించో, లేకపోతే ఫ్రెండ్స్ గురించో, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందనే దాని ఉత్సుకతని నేను చాలా వరకు తగ్గించుకున్నాననే చెప్పాలి. అయితే ఈ బిగ్ బాస్ షో అని వచ్చిన తర్వాత, దాన్ని చూడడం మొదలుపెట్టిన తర్వాత, ఎందుకో మరి ఆ బేసిక్ థాట్ ఏదైతే ఉందో, బేసిక్ ఒక నేచర్ పక్కన వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలనే ఒక ఉత్సుకత ఏదైతే ఉందో, అది తగ్గలేదేమో మనసులో, కేవలం తొక్కిపట్టు ఉంచామేమో ఇన్ని రోజుల్లో అనిపించింది అనమాట. అయితే ఇది ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే, ఇది మంచో చెడో, నేను చెడు చేస్తున్నానో రైట్ చేస్తున్నానో ఆలోచించట్లేదు. నేనేం మాతో పంచుకోవాలనుకుంటున్నానంటే, మనిషి యొక్క బేసిక్ ఇన్స్టింక్ట్స్, కోరికలు ఆశలు ఏవైతే ఉన్నాయో వీటిని చేతల రూపంలో మార్చుకోకుండా తొక్కిపట్టి లేదా కంట్రోల్ చేసుకునే శక్తి మనుషులకు మాత్రమే ఉంటుందని నాకు అనిపించింది. ఇదేందుకు కొత్త విషయం కాదు, నాకు ఇప్పుడు అనిపించిన థాట్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే, మీరు కూడా బహుశా ఈ రకంగా ఆలోచించి ఉండొచ్చు. అయితే ఏంటి అంటే, అలా మనము ప్రతి ఒక్కరికి ఆకలి, దప్పిక, కామం, ఈ కోరిక, ఇవన్నీ చాలా సాధారణమైన విషయాలు. కానీ మనుషులకి అన్ని జంతువులకి తేడా ఎక్కడొస్తుంది అంటే, వాటికి ఏమనిపిస్తే, మనసులో ఏ భావం ప్రకటితమైతే ఆ భావాన్ని చేతల ద్వారా చేసి వాటిని అప్పటికి ఆ తృష్ణని తీర్చుకుంటాయి ఆ జంతువులు. కానీ మనుషులు చెడ మంచ అని ఆలోచించుకొని ఆ భావాల్ని, కొన్ని భావాల్ని తొక్కిపట్టి ఉంచి వాటికి ఒక నిర్దిష్టమైన మార్గాలు ఏర్పరచుకొని ఆ మార్గం ద్వారా మాత్రమే ఆ కోరికల్ని తీర్చుకోగలిగే శక్తి మనుషులకు మాత్రమే ఉంది కదా. ఇది ఆలోచిస్తూ ఉంటే ఎంత గమ్మత్తుగా అనిపిస్తుంది అంటే, మన పురాణాల్లో లేకపోతే ఏ ప్రపంచంలోని ఏ మతంలోని ఏ స్టోరీస్ అయినా కూడా మనకు నీతిని, న్యాయాన్ని, మనం ఎలా నడుచుకోవాలో చెప్పే ధర్మాన్ని, వీటన్నీ నేర్పించే ఏ స్టోరీస్లో అయినా రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి దేవుడు లేదా గుడ్ హీరో, ఒకటి విలన్. ఈ విలన్ ఏం చేస్తాడు అంటే, ఈ బేసిక్ ఇన్స్టింక్ట్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకొని వాటి మీద కొంచెం ఆధిపత్యం సాధించి దాని ద్వారా పొందినటువంటి సుఖాలు, శక్తులు ఏవైతే ఉంటాయో ఒకసారి అవి పొందిన తర్వాత ఆ పొందిన శక్తుల్ని, ఈ బేసిక్ కోరికలు ఉంటాయి కదా, వాటిని నిర్మోహమాటంగా తీర్చుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఈ హీరో ఏం చేస్తాడు అంటే, ఈ బేసిక్ ఇన్స్టింక్ట్స్కి మంచి చెడు అనే డిఫరెన్షియేషన్ని అర్థం చేసుకొని బలవంతంగా సాధన ద్వారా, క్రమశిక్షణ ద్వారా మంచే కరెక్టు అనే ఒక ఆలోచన విధానం ఏర్పాటు చేసుకొని ఆ బేసిక్గా ఉండే చెడు కోరికల్ని లొంగిపోకుండా వీటిని మంచిని మాత్రమే సాధిస్తూ కష్టమైనా కూడా అదే పాత్రలో పోతూ ఒక లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటాడు అన్నమాట. సో ఇలా రెండు డిఫరెంట్ పోల్స్ని సంపాదించినంత వరకు ఇద్దరు గొప్పవాళ్లే. ఎందుకు అంటే, ఈయన విలన్ అనే ఆయన ఏం చేశాడు, ఆయన కూడా కష్టపడ్డాడు, ఆయన సాధించాల్సింది ఆయన సాధించాడు. కానీ ఆయన సాధించిన విజయాల్ని చెడుకో లేదా ఒక సాధారణమైన ఆశల్ని, కోరికల్ని తీర్చుకోవడానికో వాడుతున్నాడు. కానీ ఈ హీరో ఏం చేస్తున్నాడు, ఇదే ఒక దీన్నే, ఈ కష్టాన్నే ఒక లైఫ్ స్టైల్గా మాటించుకొని దాంట్లోనే సంతృప్తి పొందడానికి చూస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఈ హీరో విలన్ ఎదురు పడక ముందు వరకు కూడా ఈ విలన్ లైఫ్లో చాలామంది సాధారణమైన వ్యక్తులు, చాలామంది అదర్ వేరే వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరినీ ఈజీగా విలన్ సాధించేస్తాడు అన్నమాట, గెలిచేస్తాడు. కానీ ఎప్పుడైతే ఈ మంచి లైఫ్ స్టైలో లేకపోతే మంచి చెడుకు సపరేట్గా ఒక విధానం తెలుసుకొని దాన్ని లైఫ్ స్టైల్గా మార్చుకునే అంటే మన హీరో, ఈ హీరోకి విలన్కి ఎప్పుడైతే ఒక ఫైట్ జరుగుతుందో లేకపోతే ఇద్దరు ఎప్పుడైతే ఎదురెదురుగా నిలబడి పోరాడతారో అప్పుడు మాత్రం అంతవరకు ఎన్ని విజయాలు సాధించిన వాడైనా, అంతటిదాకా ఎంత గొప్ప పనులు చేసి ఆ విజయాలు సాధించిన వాడైనా కూడా వీళ్ళని నిలబడలేకపోతాడు అన్నమాట. ఇది చాలా కామన్ కాన్సెప్ట్ ప్రతి ఒక్క స్టోరీలో కూడా, ఎక్కడైనా కూడా. నాకు తెలిసిన పురాణాల ప్రకారం రామాయణంలో కానీ మహాభారతంలో కానీ దుర్యోధనుడు కానీ లేకపోతే రావణాసురుడు కానీ కంసుడు కానీ వీళ్ళందరూ ఏం సాధారణమైన వ్యక్తులు కాదు. వాళ్ళంతా రాజులు, ఏదో సాధించిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు. అప్పటిదాకా తమకున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళి ఆ విజయాల్ని సాధించి, ఆ విజయం సాధించిన తరువాత తమకున్న ప్రివిలేజెస్ని చెడ్డగా ఉపయోగించిన వాళ్ళు మాత్రమే. అదే మంచి వాళ్ళని తీసుకుంటే రాముడు కానీ లేకపోతే శ్రీకృష్ణుడు కానీ లేకపోతే పాండవులు కానీ ఎవరైనా కానీ లైఫ్ స్టైల్లో మంచి అనే దాన్ని నిర్మించుకున్న వాళ్ళు, వాళ్ళని దేవుళ్ళు అందామా లేకపోతే అవన్నీ పక్కకు పెట్టేస్తే సాధారణమైన మనుషులుగా చూస్తే మాత్రం ఈ మంచి క్రమశిక్షణ అనే దాన్ని సాధారణమైన జీవితంలో, తమ జీవితంలో, దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఇదే కరెక్ట్ అని చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే కొంచెం ఇంట్రికేట్గా ఆలోచిస్తే నాకేమనిపించింది అంటే, ఇలా అప్పటిదాకా కష్టపడి ఒక విజయం సాధించిన తర్వాత అలా వదిలేసేవాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు అంటే, క్రిటికల్ మూమెంట్స్లో, చాలా కష్టమైన మూమెంట్స్లో, ఒక పెద్ద డెసిషన్స్ 4-5 తీసుకోవాల్సిన టైంలో, అప్పటిదాకా ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఈ మూమెంట్స్లో వాళ్ళ లైఫ్ స్టైల్లో లేకపోతే వాళ్ళు ఆలోచించే ప్రతిరోజు చేసే చిన్న 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 పనుల్లో కూడా ఒక క్లారిటీ ఉండదు కాబట్టి, ఈయన కరెక్ట్ క్రిటికల్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోతారేమో అనిపిస్తుంది. అలాంటి టైంలోనే ఎప్పుడైతే క్రమశిక్షణని మంచిని లైఫ్ స్టైల్గా మార్చుకుని ఉంటాడో ఒక వ్యక్తి, ఇలాంటి క్రిటికల్ టైంలో ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతాడు. ఆ కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల అల్టిమేట్గా విజయం సాధించగలుగుతున్నాడు అన్నమాట. అయితే నా పాయింట్ ఏంటి అంటే, ఇద్దరూ ఒక చోట స్టార్ట్ అయినప్పుడు ఇద్దరూ ఎంతే కష్టపడ్డారు, ఇద్దరూ అన్నే రకమైన విజయాలు సాధించారు, కానీ ఒకసారి ఒక సర్టైన్ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను ఇంత చేశాను అని గర్వపడి దాన్ని అక్కడికి వదిలేసి రెజ్యూమ్ టు బ్యాక్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి తను సాధించిన విజయాల్ని ఖర్చు పెట్టుకునేలాగానో వేస్ట్ చేసేలాగానో ఒక వ్యక్తి ప్రవర్తించినప్పుడు ఆయన లైఫ్ స్టైల్లో ఆ క్రమశిక్షణ, మంచితనము, సరైన నిర్ణయం తీసుకునే ఆలోచన దృక్పథము ఉండవన్నమాట. అదే ఎప్పుడైతే ఒక లైఫ్ స్టైల్గా ఒక దీన్ని ఏర్పరచుకుంటాడో ఆ వ్యక్తికి ప్రతి క్షణం కష్టం ఉండొచ్చు గాక, కానీ చాలా జీవితంలో అత్యంత ముఖ్యమైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకునే ఒక మైండ్ సెట్ ఇస్తాడు, కలిగి ఉంటాడు, అదే ఆయన అల్టిమేట్ విజయానికి, సంతోషానికి కారణమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక ఓవరాల్ స్టోరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ డైలీ లైఫ్ తీసుకుందాం. ఈ హీరోకి విలన్కి ఏంటి అంటే, ప్రతిరోజు చేసే పనిలో కష్టాన్ని ఓర్చుకొని విలన్ పని చేసుకుంటూ పోతాడు. ఎందుకంటే ఆయన దృష్టి మొత్తం విజయం మీద ఉంటుంది. అంటే ఉదాహరణకి, మనం ఒక ఎగ్జామ్ రాసి ఇంజనీరో డాక్టరో కావాలనుకున్నప్పుడు మన దృష్టి అంతా కూడా డాక్టర్ అయిన తర్వాత ఎలా ఎంజాయ్ చేయాలి, ఇంజనీరింగ్ కాలేజీలో సినిమాల్లో చూపించినట్టు ఎలా అమ్మాయిలు వేసుకొని తిరగాలి అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, క్షమించాలి, వీటి మీద మాత్రమే ఉంటుంది చాలా వరకు. నాదైతే అలాగే ఉంటుంది. కానీ నిజంగా డాక్టర్ అవ్వడానికి ఎలాంటి పద్ధతులు నేను అలవర్చుకోవాలి, ఒకవేళ డాక్టర్ కనుక నేను అయితే ఎలాంటి మా ఆలోచన దృక్పథం నాకు ఉండాలి, నేను వాటి కోసం ఎలాంటి పనులు చేయాలి అని ఆలోచించాను అన్నమాట. సో దీన్నే ఏమంటారంటే, మనం ఒక రిజల్ట్ని ఐడియాలో దృష్టిలో పెట్టుకొని దానికోసం అప్పటిదాకా తాత్కాలికంగా కష్టపడ్డాం. అప్పటిదాకా మనం 7 దాకా పడుకోగలిగితే 5 గంటలకే లేచి చదవడం, రోజుకు 10 గంటలు చదవడం, ఇలాంటివి ఎందుకు అంటే, లేదా ఒక ఎస్ఐ పోస్ట్ కొట్టాలి అంటే 5 కిలోమీటర్లు పరిగెట్టడం, ఒకసారి ఎస్ఐ పోస్ట్ వచ్చిన తర్వాత పరిగెట్టడం ఆపేయడం, ఇలాంటివి. అది నా పాయింట్ ఏంటి అంటే, మనము కూడా లైఫ్లో చాలా వరకు ఈ విలన్ లాగే ప్రవర్తిస్తుంటాం. మనకు కావాల్సిన దానికోసం అది దక్కేదాకా విపరీతంగా కష్టపడతాం, దానికోసం ఏదో చేస్తాం, కానీ ఒకసారి దక్కిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన శ్రమ చేయమేమో అనిపిస్తుంది. కానీ ఈ హీరో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచిస్తే, ఆయన చిన్నప్పటి నుంచి ఏం పని చేశాడో, ఆయన ఏం అవ్వాలనుకున్నాడో ఆయనకు ఒక క్లారిటీ ఉంటుంది. అలా అవ్వడానికి కావాల్సినవి ఈయన చేస్తాడు, విలన్ లాగే చేస్తాడు. కానీ ఒకసారి దాన్ని సాధించిన తర్వాత, దాంట్లో మరుసటి విజయం సాధించడానికి ఎలాంటిది ఉంటుందో ఆ హార్డ్ వర్క్ చేయడం మొదలు పెడతాడు అన్నమాట. ఇక్కడే హీరోకి విలన్కి తేడా వచ్చేస్తుంది మన స్టోరీస్లో. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఎందుకు అది ఎంత మేజర్ డిఫరెన్స్ అవుతుంది అని మేము ఇందాకే మాట్లాడుకున్నాము. ఎప్పుడైతే జీవితంలో క్రిటికల్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుందో అప్పుడు ఈ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అనేది యూజ్ అవుతుంది అనేది నా ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఇక్కడ పోతే ఎందుకు ఇంత డీప్గా ఏదేదో కాన్వర్జేషన్లోకి వెళ్ళాల్సి వచ్చింది అంటే, ఒకసారి మనం జనరల్గా వీకెండ్లో ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు దాంట్లో కొన్ని వర్డ్స్ కొన్ని సెంటెన్సెస్ మనల్ని మనం ఆలోచించుకునేలాగా చేస్తాయి. మొన్న 2-3 వారాల క్రితం నేను అసమర్థుని జీవిత యాత్ర అనే బుక్ చదువుతున్నప్పుడు చాలా లైన్స్ అందులో నన్ను నేను క్వశ్చన్ చేసుకునేలాగా చేసాయన్నమాట. అలా క్వశ్చన్ చేసుకునేలాగా చేసినప్పుడు నేనేం చేస్తున్నాను, జీవితంలో నాకన్నా బెటర్ సక్సెస్ సాధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా కంపేర్ చేసుకోగలిగితే, అలా చేసుకున్నాను అన్నమాట. అలా చేసుకున్నప్పుడు మాత్రమే నాకు అర్థమైంది, అంతవరకు నాకు అర్థం కాలేదు. నేను సాధారణంగా నీకు ఒక 1st క్లాస్ అయిపోతే 2nd క్లాస్, 2nd క్లాస్ అయిపోతే 3rd క్లాస్, అప్పటిదాకా ఎలా గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోయామో జీవితాన్ని కూడా అలాగే జీవించేస్తున్నానేమో అనిపించింది. కానీ ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ కంట్రోల్ని మనకన్నా పైన ఉన్న వాళ్ళను, లేకపోతే మన దృష్టిలో మనకన్నా పైన ఉన్నవాళ్ళు, దెర్ ఈజ్ నో ట్రూ హై అండ్ లో ఇన్ దిస్ వరల్డ్ నిజంగా చెప్పాలంటే, కాకపోతే మన దృష్టిలో మనం ఒక ఐడియల్గా తీసుకున్న వాళ్ళని, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎందుకు అలా సక్సెస్ఫుల్గా చేయగలిగారు, ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, చిరంజీవి. సచిన్ టెండూల్కర్తో పాటు చాలామంది ఇండియన్ స్క్వాడ్లో చోటు సంపాదించిన తర్వాత అప్పటిదాకా కష్టపడి, అప్పటిదాకా సచిన్లాగే వాళ్ళు కష్టపడి ఉంటారు, కానీ దాని తర్వాత కూడా కష్టపడ్డాడు కాబట్టి 30 ఏళ్ల పాటు అదే శ్రమను చూపించాడు కాబట్టి సచిన్ టెండూల్కర్ అయ్యారు, మిగతా వాళ్ళు కాలేకపోయారు అనేది నా ఉద్దేశం. అలాగే చిరంజీవి, చిరంజీవి కూడా సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమా నెంబర్ వన్ హీరో అయ్యేదాకా ఎంత కష్టపడ్డాడో ఆ తర్వాత కూడా కష్టపడ్డాడు కాబట్టి నెంబర్ వన్గా చాలా సంవత్సరాలు ఉండగలిగాడు అని నా థియరీ అనమాట. అఫ్ కోర్స్ మీరు వేరే సినిమా వేరే హీరో ఫ్యాన్స్ అయితే ఆయన కూడా మీ దృష్టిలో నెంబర్ వన్ అయి ఉంటాడు, కానీ ఆయన కూడా నెంబర్ వన్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో నెంబర్ వన్ అయిన తర్వాత కూడా అంతే కష్టపడాలి. అలా కష్టపడి ఉంటారు కాబట్టి ఈరోజు కూడా మీ దృష్టిలో వాళ్ళు నెంబర్ వన్గా ఉండుంటారు. నేను ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తున్నాను. ఇలా ఆలోచించగలిగే, ఇలా నన్ను నేను ఆలోచించుకొని ఇంకొకటితో కంపేర్ చేసుకొని మంచిగా ఎదగగలిగే స్కోప్ నాకు ఆ బుక్ ఇచ్చిందనమాట. ఆ ఏ బుక్ అయితే అది కేవలం ఒక బుక్కే. ఎందుకు చాలామంది బుక్స్ చదివితే గొప్పవాళ్ళు అవుతారో, మన ఆలోచన ధోరణి మారుతుందో అనిపిస్తే ఇది నాకు ఒక ఎగ్జాంపుల్ అనిపించింది. సినిమాలో లేకపోతే ఏదైనా గొప్ప, ఇప్పుడు రామాయణమో భారతమో లేకపోతే జీసస్ క్రైస్ట్ స్టోరీనో లేకపోతే ఇంకొక మతానికి సంబంధించిన గొప్ప గొప్ప కవితలను మనకు సినిమాల్లాగా కూడా చేసి చూపిస్తారు. కాకపోతే సినిమాలు చూపించినప్పుడు ఆ యాక్టర్ ఎలా యాక్ట్ చేశాడు, ఆ చుట్టుపక్కల ఫ్రేమ్ ఎలా పెట్టాడు, ఇలాంటి ఆలోచనలు నాకు అక్కడే ఆగిపోతాయన్నమాట. ఆ స్టోరీని ఎంజాయ్ చేయడంలోనే, విజువల్ ఫీస్ట్ని ఎంజాయ్ చేయడంలోనే ఆగిపోయింది. కానీ మనసుని కదిలించే భావాలు రావాలి అంటే బహుశా సాహిత్యంతోనే సాధనం. నేను ఈ ఎందుకు నవ్వుతున్నాను అంటే ఈ ఎపిసోడ్ మొదలుపెట్టినప్పుడు సరదాగా మాట్లాడుకుందామని అన్నాను, కానీ తెలియకుండానే బుక్ల దాకా వెళ్ళిపోయాను. ఎందుకో మరి మనసు అలా 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 లాగేస్తూనే ఉంటుంది అటువైపు మీతో ఎప్పుడు మాట్లాడినా కూడా. అయితే ఈ వారానికి చాలానే మాట్లాడాను, బట్ నా పాయింట్ ఏంటంటే దయచేసి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునేలాగా మీకు ఎదగాలి, అప్పుడే ఎదుగుతాము అని అనిపించిందంటే బుక్స్ చదవండి. బుక్స్ చాలా హెల్ప్ చేస్తాయి. మీకు ఏ బుక్స్ అయితే అది చదవండి, కానీ ముఖ్యంగా నేను ఎంకరేజ్ చేయడం ఏంటి అంటే తెలుగు బుక్స్ చదవండి. తెలుగు బుక్లు చదవడం ద్వారా ఒక 10 బుక్లు ఎక్కువ సేల్ అయ్యాయి అనుకోండి, ఆ రచయితకి ఇంకొక బుక్ రాయాలనే కోరిక కుదురుతుంది. ఆయన అప్పుడు రాసి ఇంకొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్లో ఇప్పుడు డబ్బులు సంపాదించడమే గొప్ప కాబట్టి ఒక 2 ఇళ్ళు కొనుక్కోగలిగాడు అనుకోండి. ఇప్పుడు సినిమా హీరోలు ఎందుకు సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటాం అంటే పెద్ద పెద్ద సినిమాలంతా హీరోలంతా పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కొని పెద్ద పెద్ద కార్లో ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. అలాగే రాజకీయ నాయకులు, అలాగే బాగా సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, అలాగే ఒక రచయిత కూడా ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని రైటర్ అని పైన బోర్డు పెట్టుకొని ఇన్ని బుక్స్ నేను చేశాను అని ఆయన ఒక సెలబ్రిటీ లాగా చూసామనుకోండి, పిల్లలు కూడా రేపొద్దున ఇంకొక జనరేషన్ వాళ్ళు కూడా మేము కూడా రైటర్ అవ్వాలి అనే స్టేజ్కి వస్తుందన్నమాట. అలా స్టేజ్కి వచ్చినప్పుడు తెలుగు డెఫినెట్లీ బెటర్ అవుతుంది, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మన తెలుగులో కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో ఎంతటి సాహిత్యం ఉందో, ఇంగ్లీష్లో బుక్లు రాస్తే రైటర్ అనేది ఒక కెరియర్ లాగా ఎలా తీసుకుంటారో, సినిమాలు కాకుండా, సినిమాలు పాటలకి కాకుండా కేవలం బుక్ రైటర్ అనేది ఒక కెరియర్గా ఎలా వాళ్ళు తీసుకుంటారో అలా మన తెలుగులో కూడా వస్తే మన తెలుగు సాహిత్యం మరింత గట్టిపడుతుంది. అలా గట్టిపడినప్పుడు మాత్రమే మన తెలుగుని ఇంకొక తరానికి, అటునుంచి ఇంకొక తరానికి చేంజ్ అవుతున్నా కూడా ఒక ఫామ్ని మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. అలా చేయగలిగినప్పుడే మన ఒరిజినల్ భావాలని, మాటల్ని మనం వ్యక్తీకరించుకోగలుగుతాం. నాలాగా 30 మాటలు మాట్లాడితే దాంట్లో 18 మాటలు ఇంగ్లీషు, మిగిలినవి తెలుగు కాకుండా ఇంకా బెటర్గా మనసులోని భావాలని ఇంకా బెటర్గా సొంత లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేసుకోగలిగే సౌలభ్యం రావాలి మనకొని. అలా రావాలి అంటే ఫస్ట్ మనల్ని, మన తెలుగుని మనం స్టైలైజ్ చేసుకోవడం, సెలబ్రిటైజ్ చేసుకోవడం చేయాలి కాబట్టి అలా అవుతుందనే ఉద్దేశం తప్ప ఇంకేం లేదు. దయచేసి వీలైతే 2 తెలుగు బుక్స్ చదవండి. చదివిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మన FB పేజ్ ఉంది, 105.4 FM ఒటాగో యాక్సెస్ నమస్తే తెలుగు అని, అందులో మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. నేను సంతోషిస్తాను, వీలైతే షేర్ చేసుకుంటాను. అంతేవరకు సెనర్తులు, నేను మీ ససి, మీరు వింటున్నారు 105.4 FM ఒటాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షో.
స్టోవి చెప్పలేను నా బాధకంతు లేదు, ఈ డాడీలందరిందరికి ఇట్లా పీక్కు తింటున్నారు, మాట వినిపించుకోరు, అస్సలు అర్థం చేసుకోరు, ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు. 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమన రిచ్చా, అన్ని క్లాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటకొచ్చా, అందరింట సేమ సేను ఏమంటా చిచ్చా. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me saddie.
సారే ఇంటూ 420 డాడీ తో చేసారే ఫైట్ అండ్ ఐ టూ అమ్మకి బొగుడు నాడు
వర్షాన్ని వచ్చిట్టి బాటెల్లో నింపలేవు సంతోషాన్ని కుట్టి నువ్వు యూనిఫామ్ పెయ్యలేవు స్వచ్ఛకేమి షార్ట్ కట్టు కనిపెట్టలేదు ఒట్టు కాదంటే నన్ను తిట్టు లేదన్నా జట్టు కట్టు అదివేమో వేచాల్లో పెట్టలేవు మచ్చ పావురాని పేపు వేట్ చెయ్యలేవు పిచ్చ పోకినతో కలిమంటే వెయ్యలేవు చిచ్చ నేను చెక్ రామనం చెప్పి మరీ వచ్చ He knows right
Spy daddy, spy daddy
hey. He knows right
Don't be my baddie Oh my god daddy Just don't be my baddie Oh my god daddy Just don't be my baddie Don't be so hardy That will make me saddy
Thank you.
తను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశితనైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగే దివ్వే తెలుగు తీపి తాను నేను మనసు నేను మనసు నేను మనసు నేను మనసు నేను.
This podcast was produced by ORFM Dunedin with support from New Zealand On the Air.